ఫర్టిలైజర్స్ వారి సహకారంతో ఏఎన్యూ రేడియో సమర్పిస్తున్న పిఎం ప్రణామ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన రైతు సోదరులతో తన విశేష అనుభవాలను పంచుకోవడానికి, అదేవిధంగా ఎంతో విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి శ్రీ రామాంజనేయులు గారు. సారు మా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేస్తున్నారు, అదేవిధంగా గుంటూరు డిస్టిక్ రిసోర్స్ సెంటర్కి డైరెక్టర్గా కూడా వర్క్ చేస్తున్నారు. ఈరోజు మరి సారు మాట్లాడేటటువంటి అంశము సమగ్ర సస్య రక్షణ. ఈ అంశం పైన ఎక్కువ మంది వ్యవసాయదారులకి అలాగే ఫార్మర్స్కి ఎక్కువ అనేక రకమైనటువంటి సందేహాలు ఉంటాయి. సార్ ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు అనేకమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనతో పంచుకోవడానికి ఉన్నారు. ముందుగా సార్కి ఒకసారి స్వాగతం తెలుపుతూ నమస్తే సార్. మీరు ఈరోజు మాట్లాడేటువంటి అంశం సమగ్ర సస్య రక్షణ. మీ అనుభవాలని అదేవిధంగా మీ ఎక్స్పర్టైజ్ని మా రైతు సోదరులకు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను.
నమస్కారం అండి. పిఎం ప్రణామ్ కార్యక్రమంలో భాగంగా ఏఎన్యు ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో రైతు సోదరులందరితో కూడా ముచ్చటించేటువంటి కొన్ని విషయాలను తెలియజేసే అవకాశం కలిగినందుకు సంతోషం. ముందుగా అందరికీ రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము చర్చించుకోబోయేటువంటి అంశము సమగ్ర సస్యరక్షణ. మనకి సస్యరక్షణ అంటే తెలుసు, సస్యం అంటే పంట, సస్యరక్షణ అంటే పంటలలో వచ్చేటువంటి చీడపీడల్ని మనము నివారించుకునేటువంటి మార్గాల్ని, లేకపోతే మనకి ఆర్థికంగా నష్టం కలగజేయనటువంటి స్థాయిలో ఈ పురుగుల్ని నియంత్రించటము, యాజమాన్యం చేయటము అనేటువంటిది సస్యరక్షణ అంటాము. అయితే పురుగుల్ని తగ్గించడం కోసం ఉపయోగించేటువంటి వివిధ పద్ధతుల్ని సరైనటువంటి సమయానికి ఏ సమయానుగుణంగా ఈ పద్ధతులను ఎంచుకుని పురుగును తగ్గించేటువంటి, ఆర్థికంగా నష్టం కలగజేయనటువంటి స్థాయిలో ఉంచేటువంటి యాజమాన్య పద్ధతులను మనం పాటించడాన్నే సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అంట. ప్రస్తుతం రైతు సోదరులందరూ కూడా ఎక్కువగా ఈ చీడపీడలను నివారించడం కోసం రసాయనాల మీదనే ఎక్కువగా ఆధారపడి పనిచేస్తున్నారు, ఉపయోగించు. ఈ రసాయనాలు కూడా మనకి హరిత విప్లవం వచ్చిన తర్వాత హైబ్రిడ్ రకాలు, అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలు రావడం, వాటిలో ఎక్కువగా ఎరువులు ఉపయోగించటం, తద్వారా పురుగులు చీడలు ఎక్కువగా ఆశించటం వలన ఈ రసాయనాలని విచక్షణారహితంగా వాడటం మూలాన అనేక రకాలైనటువంటి మనకి నష్టాలు రసాయనాల మూలాన కలుగుతుంది. ఇప్పుడు రైతులు అందరూ కూడా ఎక్కువగా రసాయనాలే వాడుతున్నారు కాబట్టి ఈ రసాయనాలే కాకుండా ఇతర పద్ధతులు ఏమున్నాయి పురుగును తగ్గించడం కోసం అనేటువంటిది మనం చూసినప్పుడు, ఆ పద్ధతులన్నీ కూడా మనం మేళవించి అన్నిటినీ మనం అవసరాన్ని బట్టి అనుగుణాన్ని బట్టి వాడుకుంటూ ఉండేటువంటి దాన్నే సమగ్ర సస్యరక్షణ అంట. ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాల్సినటువంటి అవసరం ఏముంది మనకి? అచ్చంగా రసాయనాలు మనకు ఉన్నాయి కదా, వాడుకోవచ్చు కదా. ఈ రసాయనాల మూలాన ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల వలన, చెడు ప్రభావాల వలన, దుష్పరిణామాల వలన రసాయనాల్ని మనము అవసరమైనప్పుడు మాత్రమే చివరి ఆయుధంగా ఉపయోగించుకోవాలి. పురుగును తగ్గించడం కోసం ఉండేటువంటి ఇతర పద్ధతులు ఏంటనేటువంటిది మనం చూసుకుని వాటిని కూడా వాడుకుంటూ చివరి ఆయుధంగా మాత్రమే రసాయనాలు వాడాలి. కారణం ఏంటంటే ఈ రసాయనాలు అనేటువంటివి విషపూరిత. ఈ రసాయనాలు వలన మనుషులకే కాకుండా సమస్త జీవరాశులకి కూడా అనేక రకాలైనటువంటి నష్టాలు కలుగు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనుషుల ఆరోగ్యానికి సంబంధించి క్యాన్సరు, గుండె జబ్బులు, అంగవైకల్యం, నరాల నిస్సత్వ, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతినటం, జన్యు సంబంధమైనటువంటి వికారాలు తదితర అనేక రకాలైనటువంటి దీర్ఘకాల వ్యాధులు పురుగు మందుల వలన వస్తున్నాయని చెప్పి శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరిగింది. మరొక మనం చూసుకున్నట్టయితే 1980 విపరీతంగా వాడుతున్నటువంటి పురుగు మందుల ప్రభావితం ఏ విధంగా ఉందని చూస్తే, మరి తల్లి చనుపాలలో కూడా ఈ పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లుగా, అలానే పురుగుల్లో కూడా ఈ రసాయనాలకి నిరోధక శక్తి పెరగటం వలన తదుపరి ఆ పురుగు మందులు పనిచేయలేనటువంటి పరిస్థితి, మళ్ళీ కొత్త రకాల పురుగు మందులు మనం వాడుకోవాల్సినటువంటి అవసరం. అలానే వాతావరణంలో గాలి, నీరు, ఆహార పదార్థాలు కలుషితం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలానే మనకి ఉపయోగపడేటువంటి, అంటే రైతులకి ఉపయోగపడేటువంటి మిత్ర పురుగులు కూడా అనేక రకాలైనటువంటి పురుగులు మన పంట పొలాలలో ఉన్నాయి. ఈ మిత్ర పురుగుల్ని మనం సంరక్షించుకోవాలంటే కూడా ఈ రసాయనాలను మనం తగ్గించుకో. తర్వాత సాగు ఖర్చు కూడా అధికంగా పడతా ఉంది. ఈ రసాయనాల చెడు ప్రభావాన్ని మనం తగ్గించాలి అని అంటే సమగ్ర సస్యరక్షణ పద్ధతులు. ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ఉద్దేశం ఏంటంటే తక్కువ పురుగు మందులు పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండేటట్టుగా మనం వాడుకోవటం, సహజ శత్రువులైనటువంటి రైతు మిత్ర పురుగుల్ని కాపాడుకోవటం, అలానే పర్యావరణ సమతూకాన్ని నిలుపుకోవటం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవటం, నాణ్యమైన అధిక దిగుబడులు సాధించటం, సాగు వ్యయాన్ని ఈ ఉద్దేశాలతోటి మనం ఈ సమగ్ర సస్యరక్షణ అనేటువంటి విధానాలను మనం పాటించాల్సినటువంటి మరి ఇందులో సమగ్ర సస్యరక్షణలో ఉండేటువంటి ఆచరణాత్మక సూత్రాలు ఏంటంటే మనం ఆరోగ్యవంతమైన పంటని పండించటం, క్రమం తప్పకుండా వారానికి ఒకసారి పంట పొలం పరిశీలన చేసుకుని మనం నిర్ణయం తీసుకుని తదనుగుణంగా ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించటం, తర్వాత రైతు మిత్ర పురుగులని మనం సంరక్షించుకోవటం, పంట పర్యావరణ విశ్లేషణ ప్రకారం రైతులే స్వయంగా వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి ఒక సామర్థ్యాన్ని వాళ్ళు సంతరించుకోవటం కోసం ఈ సమగ్ర సస్యరక్షణ మీద మనం అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి సస్యరక్షణ పద్ధతులు మనం చూసినట్టయితే మనము ఈ సృష్టిలో లేకపోతే పర్యావరణంలో ఉండేటువంటి అన్ని రకాల పురుగుల్ని సమూలంగా మనం తీసివేస్తాము, నాశనం చేస్తాము అనేటువంటిది అసంభవమైనటువంటి విషయం. కాబట్టి పురుగుని మనం తగ్గించాలి. ఆర్థికంగా రైతులకి నష్టం జరగకుండా ఉండే విధంగా ఈ పురుగుల్ని మనం అదుపులో ఉంచేటువంటి మార్గాలు అనేకం ఉన్నాయి. వాటి మీద మనం కొంత అవగాహన పెంచుకుని చివరాయుధంగా మాత్రమే రసాయనాలని ఉపయోగించాలి. వీటిల్లో ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో ప్రధానంగా సాగు సేద్య పద్ధతులు లేదా యాజమాన్య పద్ధతులు అనొచ్చు, అలానే భౌతిక యాంత్రిక పద్ధతులు, జీవ నియంత్రణ పద్ధతులు, అలానే వృక్ష సంబంధమైనటువంటి మందులు, వృక్ష సంబంధమైనటువంటి పదార్థాలని ఉపయోగించటం, చివరిగా రసాయనాలను మనం వాడు. ఈ అన్ని కాంపోనెంట్స్, ఈ అన్ని విషయాల పట్ల మనం అవగాహన పెంచుకొని ఏ విధంగా మనం వీటి గురించి అవగాహన చేసుకుని ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్ని ఆయా సందర్భానికి అనుగుణంగా ఉపయోగించు. ముఖ్యంగా మనం ఈ సాగు సేద్య పద్ధతుల్లో చూసినట్లయితే వేసవిలో మనం లోతు దుక్కులు చేయటం వలన భూమిలో ఉండేటువంటి పురుగుకు సంబంధించినటువంటి కోశస్థ దశలు, ఎండ వేడికి చనిపోవడం, అలానే పక్షులు కూడా వాటిని తినటం మూలాన అవి సంఖ్యను తగ్గించు, అలానే ఎండు తెగులు, మాగుడు తెగులు లాంటి శిలీంధ్రాలు కూడా ఈ ఎండ వేడికి నశించేటువంటి అవకాశం. తర్వాత పొలాన్ని మనం శుభ్రంగా ఉంచాలి. గట్లపై గడ్డిని, ఇతర కలుపు మొక్కలు లేకుండా తొలగించటం వలన కూడా మనము పురుగులు తెగుళ్ళ వ్యాప్తిని, ఉదాహరణకు మీకు వరిలో పాంపొడ తెగులు కానీ, పత్తిలో ఉండేటువంటి పిండి నల్లి, ఇవన్నీ కూడా కలుపు మొక్కల ద్వారా ఇతర రకాలైనటువంటి మొక్కల నుంచి మనకు చేలోకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇట్లా మనం పరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినట్లయితే అనేక రకాల పురుగులు తెగుళ్ళని మనం, తర్వాత పంట మార్పిడి, మరి పురుగు జీవిత చక్రం మనం ఛేదించాలి అని అంటే కంటిన్యూగా మనం ప్రతి సీజన్లో కూడా ఒకే పంట కాకుండా పంట మార్పిడి చేసినట్టయితే కూడా ఈ పురుగుల ఉధృతిని మనం, జీవిత చక్రాన్ని మనం. తర్వాత ఎర్ర పంటలు, రక్షక పంటలు, ఉదాహరణకి మనకు వేరుశనగలో పొగాకు లద్దె పురుగు ఉంది, దాన్ని ఆకర్షించాలంటే ఎర్ర పంటగా ఆముదం పంట వేసుకోవచ్చు, ఆముదం మొక్కల. అలానే శనగ పంటలో శనగ పచ్చ పురుగు ఉధృతిని తగ్గించడం కోసం, ఆకర్షించడం కోసం బంతి మొక్కలను మనం, అట్లానే పత్తిలో కంచె పంటగా సజ్జ, జొన్న, మొక్కజొన్న మూడు నాలుగు వరుసలు మనం విత్తుకున్నట్లయితే మిత్ర పురుగుల సంతానం, మిత్రపురుగులు అభివృద్ధి చెంది మనకి రసం పీల్చేటువంటి పురుగులు ఇతర పొలాల నుంచి మనం వ్యాప్తిని కూడా తగ్గించుకో. పొగాకులో మనం ఆముదం మొక్కలు వేసినట్లయితే అక్కడక్కడ ఈ పొగాకు లద్దె పురుగుని మనం ఆకర్షించి, ఈ పొగాకు లద్దె పురుగు గుడ్ల సముదాయము లేదంటే గుడ్ల నుంచి వచ్చినటువంటి చిన్న పిల్లలు కొన్ని వందల సంఖ్యలో ఒక ఆకు మీద ఉంది, వాటిని మనం తీసి నాశనం చేయడానికి అవకాశం. ఇప్పుడు మిరప పంటలో మనం చూసినట్టయితే కంచి పంటగా జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటి రెండు మూడు వరుసల్లో మనం వేసుకున్నట్లయితే ఈ రసం పీల్చేటువంటి పురుగులు, ఈ రసం పీల్చేటువంటి పురుగుల ద్వారా వ్యాప్తి చెందేటువంటి వైరస్ తాకిడిని కూడా మనం తగ్గించేటువంటి అవకాశం. తర్వాత వరిలో కాలిబాటలు తీయటం వలన, ప్రతి 2 మీటర్లకి ఒక కాలిబాట తీయటం వలన గాలి వెలుతురు బాగా ప్రసరించి దోమ ఉధృతిని మనం తగ్గించుకునేటువంటి అవకాశం. తర్వాత విత్తటం, నాటటం అనేటువంటి సకాలంలో మనం విత్తినట్టయితే పురుగులు తెగుళ్ళు ఉధృతిని కూడా మనం కొంతవరకు తగ్గించవచ్చు. అందరూ కూడా ఒకేసారి విత్తడం, కోతలు కూడా తక్కువ వ్యవధిలో ఒకేసారి అందరూ కోయటం మూలాన కూడా మనము ఈ పురుగుల ఉధృతిని మనం తగ్గి, తర్వాత మొక్కల సాంద్రత కూడా సిఫార్సుల మేరకు గాలి వెలుతురు సోకేటట్లుగా మనం వేసుకున్నట్లయితే చీడపీడల ప్రభావం మనకి తక్కువగా ఉంది. చీడపీడలని తట్టుకునేటువంటి రకాలు, ఉదాహరణకు ఆ ప్రాంతంలో పెసర్లో పల్లాకు తెగులు సమస్యగా ఉందనుకోండి, IPM 2-11, అట్లానే మనకి ఏదైతే సమస్య ఉందో దానికి సంబంధించినటువంటి తట్టుకునేటువంటి రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. వాటిని మనం తెలుసుకుని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం. తర్వాత మొక్క ఆరోగ్యంగా పెరిగినప్పుడు రోగనిరోధక శక్తి ఎక్కువ ఉండి పురుగులు తెగుళ్ళు ఉధృతిని కూడా తట్టుకునేటువంటి శక్తి మొక్కకు ఉంటుంది. దానికోసం మనం ఆరోగ్యవంతమైనటువంటి పంటను పండించడం కోసం ఈ సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను కూడా మనం అవలంబించాల్సిన అవసరం. అధికంగా నత్రజని వాడకం మూలాన ఈ మొక్కలు బాగా ఎక్కువగా మృదువుగా పెరిగి మంచి రంగుతో ఉండటం మూలాన ఈ పురుగులు తెగుళ్ళు ఎక్కువగా మనకు ఆశించి నష్టపరిచేటువంటి అవకాశం ఉంది. తర్వాత కొంతమంది రైతులు ఈ మధ్య మనం గమనించేది పొటాష్ అనేటువంటి ఎరువుని మనం వాడకపోవటం వల్ల మొక్కల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోవటం మూలాన కూడా ఈ చీడపీడలు ఎక్కువగా ఆశించేటువంటి అవకాశం ఉంది. ఈ సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు, సేంద్రీయ ఎరువులు వీటన్నిటినీ మనం అచ్చంగా రసాయన ఎరువులే కాకుండా వీటిని కూడా తగు పాళ్ళల్లో మనం ఉపయోగించుకుని ఆరోగ్యవంతమైన పంటను పండించుకున్నట్లయితే చీడపీడలను మనం తగ్గింది. తర్వాత నీటి యాజమాన్య పద్ధతులు కూడా అవసరాన్ని బట్టి మాత్రమే నీరుని మనం మొక్కలకు అందించాలి. అధిక నీరు ఉండటం వలన కూడా ఈ పురుగులు తెగుళ్ళు ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంది. అలానే పురుగులు తెగుళ్ళు ఉధృతిని తగ్గించడానికి కూడా నీటి యాజమాన్యం అనేటువంటిది మనకు ఉపయోగం. ఉదాహరణ మనకి వరిలో సుడిదోమ, తెల్లవీపు దోమల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడక్కడ మనం చేలు గనక మనం పిలక దశలో మధ్య మధ్యలో చేనుని చీమని రేచే వరకు ఆరగట్టినట్టయితే దోమ ఉధృతి మనం గణనీయంగా, అంటే పురుగు మందు వాడినా మనం తగ్గి చేసేటువంటిది మనకు కలిగే లాభం పురుగు తగ్గించటం. అలానే నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా కూడా మనం పురుగు ఉధృతిని తగ్గించవు. తర్వాత మనం వరి కోసేటప్పుడు కూడా ఈ మొదలకు దగ్గరగా కోయటం వలన అక్కడ ఉండేటువంటి దుబ్బులు తక్కువ ఉండటం మూలాన కూడా ఈ పురుగు తెగుళ్ళు ఉధృతిని, మరి ఈ మధ్యకాలంలో మనము వరి మాగాణుల్లో వేసినటువంటి జొన్న మొక్కజొన్న పైర్లని గమనించినప్పుడు ఎక్కడైతే వరి దుబ్బులు ఎక్కువగా ఎత్తుగా ఉన్నాయో వాటిల్లో వచ్చేటువంటి ఈ మొలక, అంటే వరి మళ్ళా మొలక వచ్చినటువంటి వరి కానీ కలుపు మొక్కల వలన జొన్న మొక్కజొన్నలో స్టెమ్ బోరర్ అంటే కాండం దులిచేటువంటి పురుగు, గులాబీ రంగు కాండం దులిచేటువంటి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టు గమనించారు. అలానే ఎవరైతే రైతులు మొదలుకి దగ్గరగా కోసి వాటిని క్లియర్ చేయటం జరిగిందో దుబ్బుల్ని, అక్కడ ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి అనేటువంటిది ఇట్లా కూడా మనం పురుగుని, తర్వాత విత్తనాలైన విత్తన శుద్ధి, విత్తన ఎంపిక ఇవన్నీ కూడా మనం విత్తన శుద్ధి మనం చేసుకున్నట్టయితే తొలి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగుల్ని మనము 25-30 రోజుల వరకు, అలానే పత్తిలో కాండానికి మందు పూసే పద్ధతి, పత్తి విత్తినటువంటి 30-40-50 రోజులు ఈ దశల్లో కాండానికి మందు పూసేటువంటి పద్ధతి, మోనోక్రోటోఫాస్ అనేటువంటి మందుతోటైతే 1:4 అంటే నీరు, ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందు అయితే 1:20 నిష్పత్తిలో మనం కాండానికి మందు మనం పూసినట్టయితే రసం పీల్చేటువంటి పురుగులు ఉధృతిని తగ్గించవచ్చు. అట్లానే మనం వాడేటువంటి రసాయన మోతాదు చాలా తక్కువ, దాని మూలాన మనకి మిత్ర పురుగుల్ని మనం సంరక్షించుకున్నట్లు. తర్వాత వరిలో శిలీంద్రనాశన మందులైనటువంటి కార్బన్ డైజేము, మ్యాంకోజెబ్బు, ట్రైసాకులైజోలు వీటిని ఎకరానే కిలో విత్తనానికి 2.5 గ్రాముల చొప్పున మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కూడా తెగుళ్ళ ఉధృతిని మనం తగ్గించవచ్చు. అట్లానే అగ్గి తెగులు, ఆకుమచ్చ, పొడ తెగులు వీటన్నిటికి కూడా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తెగుళ్ళ ఉధృతిని మనం తగ్గించి తదుపరి పంట మీద మనము రసాయనాలు వాడకాన్ని తగ్గి, తర్వాత ప్రతిలో మనము ఈ కార్బోసల్ఫాన్ అనేటువంటి మందు 40 గ్రాముల కిలో విత్తనానికి మనం చేసినట్టయితే ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని 30 రోజుల వరకు మనం, ఇవి అన్ని పంటల్లో కూడా ఈ సాగు లేదా యాజమాన్య పద్ధతుల వలన ఈ పాటించటం మూలాన పురుగుని మనం అదుపులో ఉంచి వాటి ఉధృతిని తగ్గించేటువంటి దానికి అవకాశం ఉంది. తద్వారా మనము రసాయనాల వాడకాన్ని తగ్గించవచ్చు, నంబర్ ఆఫ్ డోసెస్ తగ్గించవచ్చు, అలానే పురుగు మందు మోతాదును కూడా మనం తగ్గి. తర్వాత ఈ భౌతిక యాంత్రిక పద్ధతులు ఉన్నాయి కొన్ని, అన్ని పంటల్లో కూడా మనం అనుగుణ్యతను బట్టి ఈ పద్ధతులను కూడా మనం తర్వాత ఈ గుడ్ల సముదాయాలను మనం ఏరివేయటం. ఉదాహరణకి పొగాకు లద్దె పురుగు ఉందని, ఈ పొగాకు లద్దె పురుగు ఒకే గుంపుగా ఒక గుడ్ల సముదాయాన్ని పెడుతుంది. ఈ గుడ్ల సముదాయాన్ని మనం గుర్తించి ఆ ఆకుని మనము తీసి నాశనం చేసినట్లయితే ఆ గుడ్ల సముదాయంలో ఉండేటువంటి 150-200 గుడ్లను మనం నాశనం చేయొచ్చు. అలానే పొగాకు లద్దె పురుగు మనకి పొదిగిన తర్వాత ఉండేటువంటి పిల్ల పురుగులంతా కూడా ఒకే ఆకు మీద జల్లెడాకుల్లాగా మనకు వాటిని కూడా మనం ఏరి నాశనం. ఇవి గుడ్ల సముదాయము, జల్లెడాకులను మనం తీసివేయటం. అలానే ఎదిగిన పురుగులు ఉంటాయి, అంటే 4-5 ఇన్స్టార్ లార్వే, అంటే బాగా ఎక్కువగా సైజు పెరిగినటువంటి లార్వాలను మనం ఏరివేయటం అనేటువంటి ఒక పద్ధతి. అలానే నారు మొక్కలు చివర్లు తుంచి నాటడం మూలాన కూడా మనం వరిలో ఈ కాండం దొల్చేటువంటి పురుగు గుడ్లని నివారించి తెగులు సోకిన మొక్కలని మనం ఎక్కడైనా పీకి నాశనం చేయాలి. ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే మిరపలో తొలి దశల్లో ఎక్కడన్నా వైరస్ మొక్కలు మనకు కనిపించిన వాటిని పీకి నాశనం చేయటం మూలాన వాటి ద్వారా ఇతర మొక్కలకి వ్యాప్తి చెందేటువంటి అవకాశం మనకి. అలానే పంటలలో ఈ కాండం దొల్చే పురుగులు, కాయదొల్చి పురుగులు నివారించడం కోసం పక్షి స్థావరాలని ఎకరానికి సుమారుగా 15-20 పక్షులు కూర్చునేదానికి వీలుగా మనం పంగ కర్రలను కానీ వాటిని కర్రల సహాయంతో ఏర్పాటు చేసినట్లయితే అవి వాటి మీద వాలి ఈ చీలల్లో ఉండేటువంటి మన ఎదిగిన పురుగుల్ని లార్వాలని ఏరుకుని తినటం మూలాన మనము వాటి సంతతి వృద్ధి చెందకుండా అదుపులో ఉంది. తర్వాత దీపపు ఎరలు, లైట్ ట్రాప్స్ అంటారు. ఈ దీపపు ఎరలు కూడా మనము సామూహికంగా ఈ పొలాల్లో పెట్టినట్టయితే ఈ రెక్కల పురుగుల్ని ఎకరానికి ఒక 2 దీప పురుగులు దీపపు ఎరలు పెట్టినప్పటికీ కూడా చిలకలు అంటాం, పురుగు దశలో ఉండేటువంటి చిలక దశ రెక్కల పురుగు దశలన్నీ కూడా ఆకర్షించి ఆ కింద ఉండేటువంటి కెరసిన్ ఆయిల్ ద్రావకంలో పడి చనిపోయేటువంటి అవకాశం ఉంది. అలానే మనకి లింగాకర్షణ బుట్టలు ఉన్నాయి. ఈ లింగాకర్షణ బుట్టలు కూడా మనం ఎకరానికి 4-5 లింగాకర్షణ బుట్టలు మనం పెట్టినట్లయితే ఇవి పురుగుకి వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకు పత్తిలో గులాబీ రంగు కాయదొలుచు పురుగు, అట్లానే శనగలో శనగ పచ్చిపురుగు, మిరపలో ఈ శనగ పచ్చిపురుగు, వీటికి విడివిడిగా మనకి పొగాకు లద్దె పురుగుకి వీటన్నిటికి కూడా విడిగా ఈ ఫెరమోన్ ల్యూర్స్ అని దొరుకుతాయి. లింగాకర్షణ బుట్టల్లో పెట్టేటువంటి వాటిని మనం ఉపయోగించుకొని నిఘానే కాకుండా పురుగు ఉధృతిని మనం తెలుసుకునేదానికి ఉపయోగపడుతుంది. వీటిని మనం ఎక్కువ సంఖ్యలో, అంటే ఎకరానికి 15-20 మనం లింగాకర్షణ బుట్టలు పెట్టినట్టయితే వీటిని మాస్ ట్రాపింగ్, అంటే ఎక్కువ సంతతిని మనము అరికట్టి పురుగుల సంఖ్యని మనం తగ్గించేదానికి దోహదపడ. తర్వాత ఈ ఆకుముడత జొన్న మొక్కజొన్నల్లో ఉండేటువంటి కత్తెర పురుగు, గులాబీ రంగు కాండం దొల్చే పురుగు, వీటన్నిటికి కూడా మనం విడివిడిగా లింగాకర్షణ ఎరలు, అంటే లింగాకర్షణ ల్యూర్స్ దొరుకుతాయి ఈ లింగాకర్షణ బుట్టలు మనం. అలానే రసం పీల్చి పురుగుల నివారణ కొరకు ఎల్లో, అంటే ఆ పసుపు రంగు లేదా బునుగు రంగు ఉండే మన తెల్ల తెలుపు ఉండేటువంటి ఈ స్టిక్కీ ట్రాప్స్ అంటాం, అంటే గమ్ములాగా ఉండేటువంటి ఒక జిగురు అట్టలు దొరుకుతున్నాయి మార్కెట్లో. ఎకరానికి 20 వరకు మనం ఈ పెట్టుకున్నట్లయితే ఈ తెల్లదోమలు, తామర పురుగులు వీటి ఉధృతిని మనం తగ్గించవచ్చు. ఇవి పత్తి, మిరప, అపరాల పంటల్లో మనం జిగురు అట్టల్ని, పసుపు రంగు బునుగు రంగు జిగురు అట్టల్ని మనం ఉపయోగించుకొని కూడా ఈ రసం పీల్చే పురుగుటి ఉధృతిని మనం. తర్వాత ఈ తొలకరుల్లో, అంటే ఇది ఆచరణ సాధ్యమే ఎంతవరకు అనేటువంటిది మనం అనుకుంటే చేయొచ్చు. తొలకరులో సామూహిక మంటలు కనుక మనం వేసినట్లయితే మన ప్రాంతంలో ఉండేటువంటి ఈ రెక్కల పురుగులు అన్నీ కూడా అందుట్లో పడి వాటి సంతతిని ఉధృతిని మనం. ఇప్పుడు ఈ సమగ్ర శస్త్రరక్షణలో మనము ఇప్పటి వరకు ఈ సాగు, యాజమాన్య పద్ధతులు, అలానే యాంత్రిక పద్ధతుల గురించి తెలుసుకున్నాం. మరొక ముఖ్యమైనటువంటి నియంత్రణ పద్ధతి జీవ నియంత్రణ పద్ధతి. జీవ నియంత్రణ పద్ధతి అంటే మనకి పంటల్లో నష్టం కలిగజేసేటువంటి పురుగులు, చీడల్ని, తెగుళ్ళని సహజ శత్రువులు, అంటే అవి కూడా మనకి జీవంతో ఉండేటువంటి పురుగులే, అవి కూడా జీవంతో ఉండేటువంటి క్రిములే, వాటిని ఉపయోగించి మనకు నష్టం చేసేటువంటి పురుగుల్ని మనం తగ్గించటం, నశింపజేయటం అనేటువంటి దాన్ని జీవ నియంత్రణ పద్ధతులు అంటారు. ఈ జీవ నియంత్రణ పద్ధతులు కూడా మనకి విస్తృతంగా రైతులు ఉపయోగించుకోవడానికి అవకాశం మనకి ఉంది. ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో మనం ప్రధానంగా చూసినట్లయితే పరాన్న బుక్కులు లేదా బదనికలు, ఇంగ్లీష్లో ప్రెడేటర్స్ అంట, ఇవి మనకి నష్టం చేసేటువంటి పురుగుల్ని తిని ఇవి బతుకుతూ ఉంటాయి. ఇవి పూర్తిగా మాంసాహారుడు, ఇవి రైతుకి మేలు చేయి. అలానే రెండవ రకం పరాన్న జీవులు, అంటే వేరే జీవు మీద ఆధారపడి బ్రతుకుతూ ఉండేవి పరాన్న జీవులు. మూడోది మనకు నష్టం కలగజేసేటువంటి పురుగులకి రోగాలను కలగజేసేటువంటి క్రిములు, అవి ఫంగల్ కావచ్చు, బ్యాక్టీరియా, వైరసెస్లు ఈ పురుగులకి రోగాలను కలుగజేసేటువంటి చేయటం మూలాన వాటి ఉధృతిని తగ్గించి రైతుకి ఉపయోగపడతా ఉంది. ఈ పరాన్న బుక్కుల్లో మనం ప్రధానంగా చూసినట్లయితే పురుగుల జీవచరిత్ర మనం చూస్తే పురుగుల్లో మనకి గుడ్లు ఉంటాయి, తర్వాత గొంగళి పురుగులు ఉంటాయి, కోసస్ దశలు ఉంటాయి, తర్వాత రెక్కల పురుగులు ఉంటాయి. వీటిని వివిధ దశల్లో మనకి ఆహారంగా తీసుకునేటువంటి పరాన్న బుక్. ఈ పరాన్న బుక్కుల్లో మనకి చాలామంది రైతులు పొలాల్లో చూస్తూనే ఉంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని మీకు ప్రాథమిక అవగాహన కోసం తెలియజేయడం జరుగుతుంది. వీటిలో మనకి సాలెపురుగు, ఈ సాలెపురుగులు అనేటువంటి మన పంటల్లో దాదాపుగా 8 రకాల సాలెపురుగులు మన వరి ప్రాంతాల్లో మనం గమనించడం జరుగుతూ ఉన్నాయి. ఈ సాలెపురుగుల వలన మనకి గుడ్లు కానీ తలా తొలి దశల్లో ఉండేటువంటి రాల్వాలు, మరి కొన్ని సందర్భాల్లో రెక్కల పురుగులు, ఈ దోమజాతి పురుగులన్నింటిని కూడా ఇవి ఆహారంగా తీసుకుని మనకి పురుగుల సంఖ్యని మనం ఉదాహరణకి మనం చూసినట్లయితే ఒక గూడు, ఈ సాలెపురుగుల్లో చాలా రకాలు ఉన్నాయి. గూడు కట్టే సాలెపురుగులు, జంపింగ్ సాలెపురుగులని, తోడేలు సాలెపురుగులని, ఈ రకరకాలు. ఈ సాలెపురుగులన్నీ కూడా మనకు పంటల్లో నష్టం కలగజేసేటువంటి పురుగుల వివిధ దశల్ని మరి ఆహారంగా తీసుకుని మనకి ఉపయోగపడుతున్నాయి. పురుగుల ఉధృతిని, సంఖ్యని కూడా తగ్గిస్తాయి. ఒక సాలెపురుగు గూడులో ఒక రెక్కల పురుగు కనుక మనం చిక్కుకున్నట్లయితే దాన్ని అది సంహరించటం మూలాన సుమారుగా ఆ రెక్కల పురుగు పెట్టేటువంటి 150-200 గుడ్లు వరకు మనం నివారించాలి. ఇట్లా మనకి ఒక రకమైనటువంటి ఒక అంచనా ప్రకారం 35-40-50 రోజుల వరకు పురుగు మందులు పిచికారీ చేయనటువంటి ఒక వరి పొలంలో ఎకరంలో సుమారుగా 200,000 వరకు సాలెపురుగులు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అంటే ఈ 200,000 సాలెపురుగులు మనకి ఎంత పురుగు ఉధృతిని మనకి తగ్గిస్తున్నాయి. పురుగు మందులు వాడినా కూడా మనం పురుగును తగ్గించటమే, అలానే ఈ సాలెపురుగులు కూడా అదే పని చేస్తున్నాయి. కాబట్టి వీటిని మనం రైతు మిత్ర పురుగులు అంటాం. ఈ పరాన్న బుక్కులన్నింటిని కూడా వీటిలో అక్షింతల పురుగు, ఈ అక్షింతల పురుగులు వీటికి సంబంధించినటువంటి తల్లి పిల్ల పురుగులు, గుడ్లు, మనకు నష్టం కలగజేసేటువంటి పురుగుల యొక్క గుడ్లు, లార్వాలు, దోమజాతి పిల్ల పెద్ద పురుగుల్ని తిని బతుకుతూ ఉంటాయి. ఇవి కూడా గణనీయంగా మనకి నష్టం చేసేటువంటి పురుగుల్ని తగ్గిస్తూ ఉంటాయి. తర్వాత అల్లిక రెక్కల పురుగులు, ఈ అల్లిక రెక్కల పురుగులు అనేటువంటివి కూడా ఈ రసం పీల్చేటువంటి పురుగులు, గుడ్లు, తొలి దశలో ఉండేటువంటి లార్వాలు వీటి మీద మనకి ఆశించి వాటిని సంహరించి రైతుకి ఉపయోగపడతా ఉంటాయి. ఈ కోకోకోలా బిళ్ళ పురుగులు, ఇవి ఆకుముడత పురుగులు, సుడిదోమ, దీప పురుగులు అటువంటిని మీద ఆశించి నష్టం కలిగజేస్తాయి. అలానే మనకి తూనీగలు, మిరిడ్ నల్లులు, వరి దుబ్బులో మొదట్లో ఉంటాయి ఇవి. ఈ సాలె పురుగులు ఇవన్నీ కూడా వరిలో ఉండేటువంటి సుడిదోమ, పచ్చదోమ, తెల్లవీపు దోమ, కాణందొలిచే పురుగులు వీటన్నిటి మీద కూడా మనకి ఆశించి వాటిని సంహరించి రైతుకి ఉపయోగం కలిగజే. తర్వాత నీటి నల్లులు, ఇవి కూడా దీప పురుగులు, అలానే పచ్చదోమ, మన గోధుమ రంగు దోమ, పిల్ల పురుగులు వీటన్నిటిని కూడా నాశనం చేస్తాం. తర్వాత అపరాల్లో మనకి కందిరీగలు, అక్షింతల పురుగులు, ఇవి ఈ మనకు కలిగే అపరాల్లో నష్టం కలిగజేసేటువంటి తెల్లదోమలు, ఆకుముడత, కాణందొలిచే పురుగులు లాంటి వాటిని సంహరిస్తాం. అలానే ప్రత్తిలో మనకు చూసినట్టయితే అక్షింతల పురుగు, తర్వాత గ్రీన్ లేసింగ్ అంటే అల్లిక రెక్కల పురుగు, సిరిపిడిగ, ఇవన్నీ కూడా మనకి సాలె పురుగులు. ఇవన్నీ పత్తిలో మనకి నష్టం కలిగజేసేటువంటి పురుగుల్ని, అంటే మనకి దోమలు కావచ్చు, అలానే పేనుబంక పురుగులు కావచ్చు, వీటన్నిటిని సంహరించి రైతుకు మేలు కలిగజేస్తాయి. తర్వాత మనకి పంట పొలాల్లో ఈ బారు మీసాల మిడతలు కూడా గమనిస్తూ ఉంటాం. ఈ బారు మీసాల మిడతలు కూడా మనకు వరిలో దోమలు, తర్వాత కాణందొలిచే వరి నల్లికి సంబంధించినటువంటి గుడ్లు వీటి మీద ఆశించి రైతుకి మేలు చేస్తాయి. తర్వాత చిమటలు, అన్ని రకాలైనటువంటి మనకు నష్టం కలిగజేసే పురుగుల గుడ్లు, చిన్న లార్వాలు, దోమజాతి పిల్లలన్నింటి మీద కూడా ఇవి ఆశించి వాటిని నష్టపరుస్తాయి. వాటిని నష్టపరిచి రైతుకు మేలు చేస్తూ ఉంటాయి. తర్వాత ఇయర్వి, కాణందొలిచే పురుగుకు సంబంధించినటువంటి లార్వాలు, ఆకుముడతకు సంబంధించినటువంటి లార్వాలు, ఇలాగా మనకి వ్యవసాయ పంటల్లో అనేక రకాలైనటువంటి వదనికలనండి, పరాన్న భుక్కులనండి, రైతుకు నష్టం కలిగజేసేటువంటి పురుగుల మీద అవి దాడి చేసి వాటిని ఆహారంగా తీసుకుని గణనీయంగా వాటి సంఖ్యని తగ్గిస్తాం. ఇవన్నీ ఎప్పుడు మనకి తొలి దశల్లో మనం పురుగు మందులు ఉపయోగించుకుంటా ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా మనం పెంపొందించేటువంటి వాతావరణం కలిగించిన వాళ్ళు అవుతాం. అవి బాగా వృద్ధి చెంది మనకు నష్టం చేసే కలుగజేసేటువంటి పురుగులన్నిటిని కూడా తగ్గి తర్వాత కేటగిరీ ఈ మన జీవ నియంత్రణ పద్ధతుల్లో పరాన్న జీవులు అని ఉంది. పరాన్న జీవుల్లో మనం ప్రధానంగా ప్రాచుర్యంలో ఉన్నది ఈ ట్రైకోగ్రామా అనేటువంటిది గుడ్డు పరాన్న జీవి. ఇది ట్రైకో కార్డ్స్ అనేటువంటి రూపంలో మనకి అందుబాటులో ఉంది. మనకి కొన్ని ఈ బయో కంట్రోల్ ల్యాబొరేటరీస్ ద్వారా ఇవి సరఫరా కూడా చేయబడుతున్నాయి. అవసరమైనటువంటి రైతులు సంబంధిత గ్రామ రైతు భరోసా కేంద్రాల వద్ద సంప్రదించి సమాచారాన్ని పొంది తెప్పించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. వరిలో మనం చూసినట్లయితే 40,000 గుడ్లు ఉండేటువంటి ఈ ట్రైకోగ్రామ అనేటువంటి పరాన్నజీవి కాండందొలిచే పురుగులకు సంబంధించినటువంటి గుడ్డులో ఇది గుడ్డు పెట్టడం మూలాన వాటి గుడ్లు నశింపబడ దాని మూలాన మనకి గుడ్ల నుంచి లార్వాలు పొదగక రైతుకి నష్టం అనేటువంటిది గణనీయంగా తగ్గించేటువంటి అవకాశం. 2 కార్డులు మనం అంటే 20,000 ఒక్కొక్క కార్డులో ఉంటాయి గుడ్లు. 2 కార్డులు తీసుకొని మనం 16 ముక్కలుగా విభజించి వాటిని కట్ చేసి ఒక ఎకరం పొలంలో అక్కడక్కడ ఆకు అడుగు భాగాన్ని మనం పిన్ను ద్వారా చేసినట్లయితే ఈ వరి నాటినటువంటి 60 రోజులు 30 రోజులు 60 రోజులు ఈ దశల్లో మనకి ఈ ఆకుముడత పురుగు కాండం దొలిచే పురుగులు కోసం ఉపయోగించవచ్చు. అట్లానే వివిధ రకాల పంటల్లో ఈ ట్రైకో కార్డ్స్ని అంటే గుడ్డు పరాన్న జీవి యొక్క గుడ్లని మనం ఉపయోగించవచ్చు. అట్లానే మొక్కజొన్నలో గులాబీ రంగు కాండం దొలిచేటువంటి పురుగుకి కోసం మనం 15 రోజుల దశలో ఈ 40,000 ఎగ్స్ అంటే 3 సార్లుగా మనం ఒక వారం వ్యవధిలో 3 సార్లు మనం ఉపయోగించినట్టయితే ఈ గులాబీ రంగు కాండం దొలిచే పురుగుని తగ్గించవచ్చు. అట్లానే మొక్కజొన్నలో కత్తెర పురుగుకి, ఇతర పంటల్లో కూడా పత్తిలో గులాబీ రంగు పురుగు, కూరగాయల్లో కూడా అనేక రకాల కూరగాయల పంటల్లో వచ్చేటువంటి మనకి కాండం దొలిచే పురుగులు, కాయ దొలిచే పురుగులు, శనగ పచ్చి పురుగులకు సంబంధించినటువంటి పురుగుల యొక్క గుడ్లని కూడా మనము ఈ ట్రైకో కార్డ్ అంటే గుడ్డు పరాన్న జీవి యొక్క గుడ్లని మనం చేలో మనం ఆకులు అడుగు భాగాన్ని మనం పిన్ చేసుకున్నట్లయితే వీటిని మనం అవసరాన్ని బట్టి వారం 10 రోజుల వ్యవధిలో 2-3 దఫాలుగా లేకపోతే 3-6 దఫాలుగా కూడా మనం కూరగాయ పంటల్లో మనం ఇది గుడ్డు పరాన్న జీవులు. ఇక తర్వాత జీవ నియంత్రణ పద్ధతుల్లో మరొక ముఖ్యమైనటువంటిది రోగకారక అంటే పురుగులకు మనకు నష్టం కలగజేసేటువంటి పురుగులకి రోగాలు తెప్పించేటువంటి క్రిములు ఇవి. వీటిల్లో మనకి బ్యాక్టీరియాకు సంబంధించినవి కొన్ని, వైరస్కి సంబంధించినవి కొన్ని, ఫంగస్కి సంబంధించినవి అంటే శిలీంధ్రాలకు సంబంధించినవి కొన్ని ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా మనం చెప్పుకునేవి బీటీ ఉంది బ్యాక్టీరియాకు సంబంధించి, బ్యాసిల్లస్ థురింజియన్సిస్ అనేది. ఇది ద్రవ రూపంలో పొడి రూపంలో కూడా దొరుకుతూ ఉంది మార్కెట్లో. డైపెల్లు, బయోలెప్పని, బయోబిట్, హాల్ట్ ఇలాగ రకరకాల వ్యాపార నామాల్లో ఇది సుమారుగా 400 గ్రాములని లేదా 400 ml 200 లీటర్ల నీటిలో కలిపి మనం ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే సాయంత్రం సమయాల్లో ఇది మనకి కాయ తొలిచేటువంటి పురుగులు, కాండం తొలిచే పురుగులు ఉధృతిని తగ్గిస్తుంది, వాటిని సంహరిస్తుంది. ఈ పత్తి, కంది, శనగ, కూరగాయ పైరుల్లో వచ్చేటువంటి ఈ శనగ పచ్చి పురుగు, పొగాక లద్దె పురుగు, కత్తెర పురుగులు వీటన్నిటిని కూడా మనం నివారణ. ఇంకా క్యాబేజీ, కాలీఫ్లవర్లో ఉండేటువంటి డైమండ్ బ్యాక్ మాత్ను కూడా మనము దీన్ని నివారణ చేసుకోవచ్చు. ఇక ఫంగల్ ప్యాథోజెన్స్కి సంబంధించి అంటే శిలీంధ్రాలకు సంబంధించి మనం బవేరియా బ్యాసియానా, నొమేరియా రెయిలీ, తర్వాత మెటారైజియము ఇట్లాగా అనేక రకాలైనటువంటి ఫంగల్ ప్యాథజెన్స్ అంటే శిలీంధ్ర నాశనలు మనకి జీవ శిలీంధ్ర నాశనలు అందుబాటులో ఉన్నాయి. ఈ సవివరంగా మనము మీరు అవసరాన్ని బట్టి తెలుసుకుని మనం వాడుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత వైరస్లకు సంబంధించి ఈ ఎన్పీవి ద్రావణం అందుబాటులో ఉంది. అలానే ఎన్పీవి ద్రావణాన్ని మనం చేసుకుని కూడా వాడుకోవచ్చు. ప్రస్తుతం రైతులు ఎక్కువ మంది ఉపయోగించట్లేదు కానీ గతంలో దీన్ని బాగా వాడారు. అట్లానే ట్రైకోడర్మా విరిడిని సూడోమోనాస్ అనేటువంటిది బ్యాక్టీరియా, ఇవి కూడా మనం ఈ సస్యరక్షణలో ఉపయోగించవచ్చు. తర్వాత వృక్ష సంబంధమైనటువంటి మందుల్లో మనకి వేప నూనె, వేప గింజల కషాయము, పొగాకు కషాయము ఇవన్నీ కూడా మనం ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా పురుగును తగ్గించేటువంటి వివిధ పద్ధతులు. ఇవి చివరగా మనము ఇవన్నీ ఉపయోగిస్తూ చెట్ట చివరి ఆయుధంగా రసాయన మందులను మనం ఉపయోగించుకోవచ్చు. ఈ రసాయన మందులు వాడేటప్పుడు కూడా మనం గమనించాల్సింది, దాని మీద ఉండేటువంటి లేబుల్ మీద ఉండేటువంటి మీరు ఈ రంగులు చూసినట్లయితే ఎరుపు రంగు అత్యంత విషపూరితం ఉంటుంది, అట్లానే పసుపు రంగు ఎక్కువ విషం, నీలం రంగు సాధారణ విషపూరితం, ఆకుపచ్చ రంగు తక్కువ విషపూరితంగా ఉంటుంది. మన అవసరాన్ని బట్టి వీటి లేబుల్ మీద ఉండేటువంటి సిఫార్సుల ఆధారంగా మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. మరి వీటి కొనుగోలులో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పురుగులపైన అవగాహన కావాలి, రసాయనాలపైన అవగాహన కావాలి. మరి నమ్మకమైనటువంటి డీలర్ల దగ్గర నుంచి లైసెన్స్ పొందిన వారి దగ్గర కొనుగోలు చేసి మరి ఒకే మందు ఎక్కువసార్లు వాడకుండా మందులను మార్చుకుంటూ పర్యావరణానికి హాని కలిగినటువంటి ఈ ఆకుపచ్చ రంగు మందులను మనం ఎక్కువగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమగ్ర శస్త్ర పర్యావరణానికి మేలు చేసే విధంగా, అదేవిధంగా ఆహార కాలుష్యం ఇవన్నీ లేకుండా మంచి ఆరోగ్యవంతమైనటువంటి మన పంట ఉత్పత్తుల్ని రైతులు పండించాలని ఆశిస్తూ, ఈ పద్ధతుల మీద మరింత అవగాహన కొరకు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, సమీకృత కాల్ సెంటరు గన్నవరంలో ఉంది. వీటన్నిటికి కూడా మనం రైతులు సలహాలు సంప్రదింపులు చేసి గ్రామాల్లో ఉండేటువంటి రైతు భరోసా కేంద్రాల్లో మీకు మరింత సమాచారం అందుబాటులో ఉంది. రైతులు సమగ్రంగా ఈ పద్ధతులన్నీ తెలుసుకుని పాటించి తద్వారా ఆరోగ్యవంతమైన పంటను పండించి తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలని ఆశిస్తూ సెలవు.